तुकारी संप्रेक्षणी साधु जना संरक्षणी सकल दुरित संहारिणी प्रकटित सुररि बुद्वेषिणी सुख प्रमुख मुनि पोषणी सोनृतवाणी पुराणी बाल त्रिपुर सुंदरी येलेश्वर पुराम कृष्णा पालिनी त्रिलोक जननी बालेन्दुनि भानना नी पाल बड़ती नम्मा कालहरण मेला भक्त पालन बिरुदुनु धरिंची येला नी मदि कनिकर मेला कलुगदो तल्ली बाल त्रिपुर सुंदरी
आ जगन्माता करुणा कटाक्ष वीक्षण चेत इकड़ श्रोतलु कूचिपुड़ी महनीयुलु वारंदरि दयवल्ल दासानुदासुडैनटुवंटि नेनु ఈ భగవద్గీత విశేషాలు కొన్ని మీ ముందు విన్నవించుకోవటానికి సాహసిస్తూ ఉండగా మీరందరూ ప్రోత్సాహపరచటం పరమానంద విశేషం. మనం అక్షర పరబ్రహ్మ యోగాన్ని ముగించుకుని ఇప్పుడు మనం 9వ అధ్యాయము రాజ విద్య రాజగుహ్య యోగంలో ప్రవేశిస్తున్నామండి. రాజ విద్య ద కింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్. ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయండి, అనేక లౌకిక విద్యలు ఉన్నాయి, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఈ విధంగా అందులో హయ్యెస్ట్ వెళ్ళవచ్చు, కంప్యూటర్స్, సివిల్ ఇంజనీరింగ్, ఈ విధంగా అనేక ఉన్నాయి కదండి. ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి. అన్ని విద్యలలోకెల్లా ఒక రాజ విద్యని స్వామి మన ముందు ప్రవచించబోతున్నారు. రాజగుహ్యం, మామూలుగా రహస్యాలు ఉంటూ ఉంటాయండి, గ్రేటెస్ట్ సీక్రెట్, ఒక గొప్ప సీక్రెట్ చెప్పబోతున్నారు మనకు మొట్టమొదటి శ్రీ భగవాన్ వాచ. అర్జున,
ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే.
అర్జున, నీలో ఒక విశేషం నేను గమనించానయ్యా, నీకు ఎవరి మీద అసూయ లేదు, పైగా వారు మీకు ఎన్నో కష్టాలు పెట్టి ఉన్నప్పటికీ వారి మీద కూడా అసూయ లేదు. నాకు పరాక్రమం ఉంది కదా, వీరి సంగతి చూద్దాం అనేటువంటి మూడ్లోకి మీరు రాలా. అయ్యో, మా పెదనాన్నగారి పిల్లలే, నాకు సంబంధించిన వారే కదా, వారి బంధువులు నా బంధువులే కదా, వీరందరూ మరణిస్తారేమో అనేటువంటి దుఃఖమే నువ్వు పొందావు కానీ ఇన్ని బాధలు పెట్టిన వీళ్ళ సంగతి చూద్దాం అని నువ్వు పరాక్రమవంతుడువై కూడా అనుకోలా. ఇది నాకు నచ్చిందయ్యా. అందుచేత నీలో అసూయ లేదు కాబట్టి ఇదంతుతే, ఇది ఒక రహస్యం, తే నీకు ప్రవక్ష్యామి, నీకు చెప్తానయ్యా, శ్రద్ధగా విను. స్వామి మనందరికి కూడా చెప్తున్నారు, నాయనలారా, మీలోని అసూయని అవతల పారేసి వారి మీద వీరి మీద కోపము, మమకారము, ఆవేశము ఇవన్నీ కూడా పక్కన పడేసి ఈ పరమరహస్యాన్ని వినండి అని స్వామి మనకు సూచన చేస్తున్నారు.
జ్ఞానం విజ్ఞాన సహితం.
నేను చెప్పబోయే విశేషాలు ఎటువంటివి అంటే, ఇప్పుడు మనం జ్ఞాన విశేషాలు చెప్పుకుంటున్నాం కదా, ఆ జ్ఞానం విజ్ఞాన సహితం, హౌ టు అప్లై. ఏమండి, మనం జ్ఞానంలో కొన్ని విషయాలు నేర్చుకుంటామండి.
తత్వం నీవుగా కనిపిస్తున్నది ఆ పరమాత్మయేనయ్యా, సోహం నేను ఆ పరమాత్మనే అయి ఉన్నాను, త్వమేవాహం నీవుగా కనిపించేదంతా నేనే, జీవో బ్రహ్మేతి నా పరః, ఈ జీవుడుగా కనిపిస్తున్నది పరబ్రహ్మమే అయి ఉన్నారు, శివాత్ పరతరం నాస్తి, శివునకు వేరైన వస్తువే లేదు, శివతత్వం త్వం తత్శివేతి, నీవుగా కనిపిస్తున్నది ఆ పరమశివుడే. ఇలా కొన్ని అనేక మహావాక్యాలు మనం విన్నాం. వాటిని వినటం, మననం చేయటం ఇవంతా కూడానండి విజ్ఞానం అండి. పురాణాల్లోనూ, భగవద్గీతలోనూ, యోగ వాసిష్టంలోనూ, ఇత్యాది గ్రంథాలు
అలాగే పెద్దలు చెప్తున్నటువంటి వాక్యాలు వింటూ ఉంటే మనకేమొస్తుంది? జ్ఞానం ఫండమెంటల్. వీటిని మనం చెప్పుకున్నవన్నీ మహావాక్యాలండి. ఏ సెంటెన్స్ టు హుచ్ వీ హౌ టు ఎరైవ్ ఎట్, ఆ సెంటెన్స్ దగ్గరికి మనం ఎరైవ్ కావాలన్నమాట అండి. మన లక్ష్యం సాధన వస్తువు అది, దానిని జ్ఞానం అన్నారు. అలాగే జ్ఞానం అంటే దేహమేమి, దృశ్యమేమి, దృశ్యం ఎలా ఏర్పడుతోంది, మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి, చిత్తం ఏమిటి, ఇవన్నీ వివరించేవన్నీ కూడా జ్ఞానం. ఇటువంటి జ్ఞానము సంపాదించుకుంటే మంచిదే కానివ్వండి, నాలాగా యోగ వాసిష్టం వచనంలో రాశాం అప్పుడేమైంది, కొత్త జ్ఞానం వచ్చింది అంతే. అంటే సమ్ ఇన్ఫర్మేషన్ హ్యాజ్ ఎంటర్డ్ మై బ్రెయిన్ ఆ ప్రాసెస్లో. లైక్ మహనీయులు కొందరు దాన్ని చదువుతూ చదువుతుంటే వాళ్ళకి అంతకన్నా విశేషమైనటువంటి జ్ఞానం వస్తూ ఉంటుంది. నేను ఎందుకనంటేనండి, వంట చేసేవాడికన్నా ఆ రుచి చూచేవాడికి ఆ రుచి ఎక్కువ తెలుస్తుంది, పుస్తకం రాసేవాడికన్నా ఆ పుస్తకం చదివిన వాడికి ఆ రుచి ఎక్కువ తెలుస్తుంది. అందుచేత చదువు పాఠక మహాశయులు ఎందరో ఆనందపడుతూ ఉంటారు. ఇది జ్ఞాన విశేషం. నౌ స్వామి ఏమంటున్నారు, జ్ఞానము ప్లస్ విజ్ఞాన సహితం. విజ్ఞానం అంటే ఏమండి? ఏ జ్ఞానం మనం నేర్చుకున్నామో వెన్ వి అప్లై, మనం చూసే దృశ్య జగత్తులో చూస్తూ ఉండగా చూపుతో పాటు ఈ జ్ఞానాన్ని కూడా అప్లై చేస్తే అది విజ్ఞానం అవుతుందండి. సో అప్లికేషన్ నాలెడ్జ్, కాన్సెప్చువల్ నాలెడ్జీ ప్లస్ అప్లికేషన్ నాలెడ్జీ సంబంధించినటువంటి విశేషాలు నీకు చెప్పబోతున్నానయ్యా. యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. మొట్టమొదటే ఈ చెప్పబోయే అధ్యాయం యొక్క ఒక ఫలశ్రుతి చెప్తున్నారు. నీవు శ్రద్ధగా వింటే, విన్నావా, బుద్ధితో స్వీకరించావా, యత్ జ్ఞాత్వా ఏదైతే తెలుసుకుంటే మోక్షసే అశుభాత్, అశుభము నుంచి నిన్ను రిలీవ్ చేస్తుందండి. ఏ అశుభము జీవుడు అనుభవిస్తున్నాడో ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో చెప్పబడబోతున్నటువంటి విశేషాలు వింటే ఆ అశుభము నుంచి మోక్షము పొందుతావయ్యా, కాబట్టి జాగ్రత్తగా విను అని చెప్తూ వస్తున్నారు. రాజవిద్య, దీన్ని రాజవిద్య అన్నారు, కింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్. అధ్యాత్మ విద్య విద్యానాం అంటారు చూడండి, విద్యలన్నింటిలో గొప్ప విద్య ఏమండి, ఆత్మ గురించి సమాచారం చెప్పేటువంటి విద్య. ఏది అన్ని శాస్త్రములు తెలుసుకోవటానికి సర్వదేహాల్లో ఉండి తెలుసుకోవటం అనేటువంటి ప్రక్రియ చేస్తోందో ఆ తెలుసుకునే తత్వం గురించి వేద తెలుసుకునే దాన్ని తెలుసుకుంటున్నది. అటువంటి వేదవేద్యుడు అంటారు దాన్ని, తెలియబడే తెలుసుకునే ఆయన్ని తెలుసుకునేది, తెలియబడే దాన్ని తెలుసుకుంటున్నట్టుంటే ఆయన. ఆ తత్వం ఏదైతే ఉందో అది రాజవిద్య అండి. భారతీయ తత్వశాస్త్రం అంతా పురాణాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఆయా గ్రంథాల్లోనూ మనకు అనేక సూచనలుగా ఈ రాజవిద్య గురువులు వస్తున్నారు చెప్తున్నారు. బుద్ధదేవుడు చెప్పారు, రామచంద్రమూర్తి చెప్పారు, వశిష్ట మహర్షి చెప్పారు, వ్యాస మహర్షి చెప్పారు, మహనీయులు ఎందరో మన చెవుల్లో దూరి చెప్తూనే ఉన్నవారు, రామానుజుల వారు, మధ్వుల వారు, శంకరుల వారు, గురువులందరూ చెప్తూనే ఉన్నారు. ఈ రాజవిద్య భారతీయ సారం అన్నమాట అండి. ది మాస్టర్ అవతారమూర్తి శ్రీకృష్ణ భగవానుల వారు మనకు ఆ రాజవిద్య చెప్తున్నారు. ఎంత గొప్ప అవకాశం అండి మనకు. రాజవిద్య రాజగుహ్యం, సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్, కింగ్ ఆఫ్ సీక్రెట్స్. ప్రపంచంలో రహస్యాలు ఉంటాయి కానీ రహస్యాలన్నింటిలో కూడా గొప్ప రహస్యం చెప్తున్నానయ్యా. చూడండి ఎంత ప్రేమ ఉంటే మన మీద రహస్యం చెప్తున్నారో. పవిత్రం ఇదం ఉత్తమం, ఇది ఉత్తమమైన అతి పవిత్రమైనటువంటి విశేషం, అందుచేత జాగ్రత్తగా విను. ప్రత్యక్షావగమం, మనం చెప్పుకుంటున్న విశేషం ఉంది చూచావు, హియర్ అండ్ నౌ, ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండగా అనుభవానికి రావాలి. సాక్షాత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్, బోధిస్తూ బోధిస్తూ ఉండగానే ఎవరి బోధ వలన అదియే నీవు అనే నేను ఏదై ఉన్నాను అనేది క్లారిటీ వస్తుందో దానిని తత్వవిద్య అన్న. అటువంటి తత్వవిద్య చెప్తున్నారు, ప్రత్యక్షావగమం ధన్యం. ఏ ధర్మము, ఏ కాన్సెప్టు, ఏ ఫంక్షన్ నేను ఇప్పుడు చెప్తున్నానో అది ఇక్కడ నీకు అనుభవమయ్యే విశేషమయ్యా. అంతేగాని ఒక కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత, ఏదో కొన్ని పుణ్యకార్యాలు చేసిన తర్వాత అనుభవానికి వచ్చే విశేషం కాదు. రైట్ నౌ అండ్ హియర్ యు విల్ గెట్ ది ఎక్స్పీరియన్స్. వింటే చాలు, విచారణ చేస్తే చాలు, అర్థం చేసుకుంటే చాలు. సుసుఖం కర్తుం అవ్యయం, ఈ ప్రయోజనం అవ్యయంగా ఉండబోతోంది. అంటే ఈ విశేషణం, ఈ మనం చెప్పుకునే విశేషాలు అర్థం చేసుకుంటే దాని ప్రయోజనం అనంతకాలం నీ వెంట ఉంటుంది. సుసుఖం కర్తుం, దాని ప్రాక్టీస్ కూడా డెడ్ ఈజీ, వెరీ ఈజీ. చూడండి, మామూలుగా మోక్షం చాలా కష్టం అంటారు, కానీ వాస్తవానికండి జగద్గురువులు ఏం చెప్తారంటే ఎంత ఈజీయో చెప్తారు. అధ్యాత్మ శాస్త్రం మోక్షం ఎంత ఈజీ, హౌ ఈజీ ఇట్ ఈజ్. యోగవాసిష్టానికి వెళ్ళామనుకోండి ఎంత సులభమో చెప్తారు. మో యోగవాసిష్టం మనకు అర్థం కాదు, భగవద్గీత మనకు అర్థం కాదు అని మనం పరిశీలించటం లేదండి. దయచేసి పరిశీలించాలండి, అప్లై చేస్తే. ఎందుకు అర్థం కాదు, మన కోసమే కదా అవన్నీ చెప్పబడింది. జ్ఞానులకి అవన్నీ అక్కర్లేదండి, పూర్ణ జ్ఞానులకి ఇంకా కొత్తగా చెప్పేదే ఉంది, అజ్ఞానికి చెప్పేదే ఉంది. తెలుసు కొంత, తెలీదు కొంత, మనం ఇదమిద్ధంగా ఉన్నాం కాబట్టే మనకు ఇవన్నీ అవసరం. మన్నే అడ్రస్ చేసి, మన్నే దృష్టిలో పెట్టుకుని ఈ తత్వశాస్త్రం అంతా మహర్షులు, మహనీయులు, అవతార పురుషులు ఉచ్చరించడం జరిగిందండి. కనుక మనం జాగ్రత్తగా వినాలి. సుసుఖం వెరీ ఈజీ, చాలా కంఫర్టబుల్ అయ్యా, ఇది ఫాలో అవటానికి పెద్ద కష్టమేం కాదయ్యా. కష్టకం కాకపోగా ది పాత్ ఈజ్ వెరీ స్వీట్. సుఖమైన మార్గం చెప్తున్నా, సుఖమైన సమాచారం చెప్తున్నా, నీకు పరమా సుఖాన్ని అందజేసేటువంటి ఒక సమాచారాన్ని చెప్తున్నాను. ఇంకా చెప్తున్నారు, అక్కడితో ఆగల, తాను చెప్పబోయే విశేషాల గురించి. అశ్రద్ధదానా పురుషాః ధర్మస్య అస్య పరంతప ధర్మము. ధర్మం అంటే ఏంటి? మామూలు ప్రపంచంలో ఏమనుకుంటామంటే ధర్మం అంటే దానం చేయటం అనో, ఏదో డ్యూటీ చేయటం అనో అనుకుంటామండి. వాస్తవానికి అధ్యాత్మ శాస్త్రంలో ధర్మము అంటే దేహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, మనస్సుకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, బుద్ధికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. వాటి ధర్మాల ప్రకారం, వాటి ఫంక్షన్స్ ప్రకారం అవి ఉంటాయి. ఫంక్షన్ అని చెప్పడానికి వాటర్ ఈజ్ ఈక్వల్ టు H2O అంటాం, అది దాని ధర్మం అంటాం. అందులో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ రెండు కంబైన్ అయినాయి కదండి వాటర్. వాటర్ యొక్క ధర్మం ఏమి అయ్యా? వాటర్లో H2O కెమికల్ ధర్మం అండి, ఫిజికల్ ధర్మం ప్రవహిస్తుందండి. ఈ విధంగా అనేకం చెప్తాం. ఇంకా దాని ప్రయోజన ధర్మాలు వస్తే, ఆ నీరు పడిన చోట ఆ మొక్క చక్కగా చిగురిస్తుందండి, మొక్కకు ఆహారం ఇస్తుంది. ఆహారం మొక్కకు కావలసిన ఉపశాంతి ఆహారం వాటర్లో ఉందండి. ఈ విధంగా మనం వాటర్కి ఒక ధర్మాన్ని చెప్పుకుంటాం. అలాగే దేహధర్మం, మనోధర్మం, బుద్ధిధర్మం, ఆత్మధర్మం, ఇట్లా వీటి ధర్మం అర్థం చేసుకోవటమే ధర్మ మార్గం అంటాం. ఇప్పుడు నేను చెప్తున్నది అస్య ధర్మ అశ్రద్ధదాన అప్రాప్య మాం అస్య ధర్మ. సర్వ జీవరాశుల్లో వేంచేసి ఉన్నటువంటి నా స్వభావమేమి, తత్వమేమి అనేటువంటి ధర్మ సూక్ష్మం, ధర్మ విశేషం అశ్రద్ధ ఉంటే మాత్రం, శ్రద్ధగా వినకపోతే మాత్రం తత్పురుషాః ఆ జీవుడికి అప్రాప్య పొందలేడయ్యా. ఈ రాజవిద్య, రాజగుహ్యము మిస్ అవుతాడయ్యా. ఈ జస్ట్ మిస్, మిస్ అయితే నష్టం ఏంటండి? అది కూడా స్వామి చెప్తున్నారు. నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఈ మృత్యు అనేటువంటి దోషం కలిగినటువంటి ఈ సంసారంలో ఒక దేహం వస్తుందండి. ఆ దేహంతో ఏదో సుఖంగా ఉంటాం, బాగానే ఉంటుంది. ఇళ్ళు, వాకిళ్ళు, పదవులు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏమైపోయింది? ఒకనొక రోజు దెర్ ఈజ్ ఎ డే వెన్ దిస్ బాడీ పెరిషస్. మృత్యువు అనేది ఎప్పుడూ ఉందండి జీవుడు వెనకాలప. అందుకని ఎప్పుడు వస్తుంది ఆ మృత్యువు? వెన్ ఇట్ క్యాచెస్ ఫైర్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్. పిల్లి ఎలుకను ఏ విధంగా ఆడుకుంటూ ఉంటే ఎలుక, ఒక మూల కూర్చుని కాసేపు ఆడుకొని ఎప్పుడో టక్మని వేద్దాం అనుకుంటూ ఉంటుంది చూడండి. మృత్యువు అనే పిల్లి జీవుడు అనే ఎలుకను ఎప్పుడో తన కన్వీనియంట్ టైంలో వేస్తూ ఉంటుంది. ఆ కన్వీనియంట్ టైం ఎలుకకు తెలియదండి. ఈ జీవుడు ఎలుకలాంటి వాడు అనమాట అండి. అందుచేత ఈ మృత్యువు మనని స్పృశించకముందే ప్రాక్ శరీర విమోక్షనాథ్ ఆ పరమసత్యాన్ని ఆ పరమరహస్యాన్ని మన బుద్ధి గ్రహించాలండి. లేదా మృత్యు సంసార వర్త్మని ఈ మృత్యు సంసారంలోనే జీవుడు తిరుగుతూ ఉండవలసి వస్తుందండి. పుట్టుక జీవితం మరణం మళ్ళీ ఇంకో దేహం జీవితం మరణం ఇలా దీనికి అంతు లేదు. ఈ దృశ్యంలో తదాప్యమైనటువంటి వర్రీస్ అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. చూడండి మనం ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇలా ఉన్నాం. వరి పోయిందా? ఎందుకు పోలేదు వరి అంటే మనం ఆ రహస్యాన్ని ఇంకా గ్రహించలేదు అవి ఉండొచ్చండి. అందుకని ఆ రహస్యాన్ని స్వామి మనకు తెలియజేస్తున్నారు. ఇది వినండి నాయన, వినకపోతే ఈ మృత్యు సంసారము అనే చక్రంలో పడి ఇలా సంసార చక్రం సంసార సాగర విశాల కరాళ కామనక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య శంకరులు వారు అన్నారు చూడండి. ఈ సంసారం అనేటువంటి భయంకరమైనటువంటి చక్రంలో పునరపి జననం పునరపి మరణం ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావృత్తి. ఈ పునరావృత్తి దోషం ఉందండి ఇందులో. అంటే ఏంటి, మానవ జన్మకు వచ్చిన తర్వాత ఏదేదో జన్మలెత్తి మానవ జన్మకు వచ్చాం, మానవ జన్మకి వెళ్ళి ముందుకెళ్తామని నమ్మకం లేదండి. మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు. వీ మే గో బ్యాక్ టు ది యానిమల్ స్టేట్ వేర్ ఫ్రమ్ వీ హవ్ కమ్. దిస్ ఈజ్ ఎ డేంజర్. అందుకని మృత్యు సంసారంలోనే ఉండవలసి వస్తుందయ్యా, నీ చెప్పబోతున్న రహస్యాన్ని నువ్వు వినకపోతే శ్రద్ధగా అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇది స్టార్ట్ చేశారు. ఇప్పటిదాకా తాను చెప్పబోయే ఆ పరమరహస్యం గురించి చెప్పారు కదండి, ఇక ఆ పరమరహస్యం చెప్తున్నారు. ఏమిటో వినండి, విందాం. మాయా తతం ఇదం సర్వం జగత్. ఈ నీకు ఏ జగత్తు నీకు కనిపిస్తోందో అర్జున, ఏ జీవుడికైనా ఏ జగత్తు కనిపిస్తోందో ఆ జగత్ అంతా నా చేతనే విస్తరింపబడినదై ఉన్నది. ఐఆమ్ ఫిల్డ్ అప్ ఇన్ ద టోటల్ జగత్. ప్రతి జీవుడు బ్రహ్మదేవుడు కావచ్చు, ఇంద్రుడు కావచ్చు, యమధర్మరాజు కావచ్చు, అష్టదిక్పాలకులు కావచ్చు, జీవులు కావచ్చు, జంతువులు కావచ్చు, వారికి అనుభవం అవుతున్న జగత్తంతా కూడా మయాతతం నా చేతనే పరమాత్మ చేతనే నిండి ఉన్నది. అవ్యక్తమూర్తిన వ్యక్తం జగత్తు, అది వ్యక్తీకరించున్నది అవ్యక్తం. అవ్యక్తమూర్తిగా నా చేతనే సర్వే సర్వత్రా విస్తరింపబడినదై ఏర్పడినదై ఉన్నది. ఇదేదో సీక్రెట్ చెప్తున్నారు. అంతా పరమాత్మమయమే. అది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదండి. ఇందులో రహస్యమే ఉంది. కృష్ణయ్య వచ్చి చెప్పాలా మనకు? చిన్నప్పుడు మనకు తెలీదు. మయాతతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తినా అంతా శివమయమేనయ్యా, రామతత్వమేనయ్యా అని మనకు చిన్నప్పుడు వినలేదండి. సర్వం ఖల్విదం బ్రహ్మా, ఇదంతా పరబ్రహ్మమేరా అని చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు కృష్ణయ్య గారు జగద్గురువై వచ్చి మనకు ఈ సెంటెన్స్ చెప్తే కానీ తెలీదా? పైగా దానికి ఏమంటున్నారు, ఐఎమ్ టెలింగ్ యూ ఏ గ్రేటెస్ట్ సీక్రెట్. ఏమండి ఏం చెప్తున్నారు? గుహ్యతమం ప్రవక్ష్యామి అని టైటిల్ ఇచ్చారు కదండి మొట్టమొదట. గుహ్యము అంటే రహస్యం అండి. గుహ్యతరం అంటే గ్రేటర్ సీక్రెట్, గ్రేట్ సీక్రెట్. గుహ్యతమం అంటే సూపర్లేటివ్, గ్రేటెస్ట్ సీక్రెట్ చెప్తున్నారు. ఏమని, అంతటా నేనే నిండి ఉన్నానయ్యా. ఏమండి ఈ సీక్రెట్ మనకు స్వామి చెప్పాలా మనకు తెలీదా? అంటే దీనిలో ఒక రహస్యం ఉందండి. ఆ రహస్యం వైపు నుంచి చూసినాం. ఇది ఈ ఈ రాజవిద్య రాజగిక్ష యోగాన్ని ఎవరైతే భాష్యం చెప్పారో శంకర్ల వారు ఇట్లా మహనీయులు కొంతమంది ఈ ఈ సెంటెన్స్కి ఏమని చెప్పారో చూడండి. ఇప్పుడు స్వామి చెప్తున్నదేంటి, ఈ చూడబడే జగత్తంతా నేనే నిండి ఉన్నాను. ఏం చెప్పదలుచుకున్నారు మనకు? నేను నిండి ఉన్నాను, నువ్వు ఒక పార్ట్ వై ఉన్నావు అని చెప్పదలుచుకున్నారా? కాదండి, అంతకన్నా మహత్తరమైనటువంటి ఒక సత్యం. దాన్నే ఏమంటారంటే సద్గురువు అంటాం. సద్గురువు ఏం చెప్తారంటే, నీవు ఎటువంటి వాడివి, నీ ఆత్మ ఎటువంటిది, ఏది సందర్భము, నీకు సంబంధించిన సందర్భ సత్యమేమి, సహజ సత్యమేమి, సహజ సత్యానికి తీసుకెళ్ళి దాని టేస్ట్ని మనకిస్తారండి సద్గురువు. కృష్ణయ్య సద్గురువు జగద్గురువు. నా చేతనే ఈ చూడబడే జగత్తంతా నిండి ఉన్నదయ్యా అని చెప్పడంలో సీక్రెట్ ఏంటంటే, ఓ ఈ మిత్రమా, అర్జున ఆర్ రామకృష్ణ ఆర్ హూఎవర్ లిజనింగ్ టు ఇట్, మనందరికీ చెప్తున్నారు, నీ చేత ఏ జగత్తు దర్శించబడుతున్నదో అదంతా కూడా నీ ఆత్మ చేతనే తయారైనది. ఇప్పుడు చూడండి, మట్టితో 50 బొమ్మలు చేసామనుకోండి, అంతటా ఆ 50 బొమ్మల్లో ఉన్న వస్తువు ఏంటి? మట్టి కదండి, మట్టితో తయారు చేసాం. ఆ వస్తువులు వేరువేరుగా కనపడవచ్చు, కానీ అంతా మట్టియే. మనకేం చెప్తున్నారు స్వామి, మనకు అనుభవం అవుతున్నటువంటి జగత్తంతా మన ఆత్మచేతనే నిర్మించబడినదై ఉన్నది, తతం విస్తరించబడినదై ఉన్నది, తయారు చేయబడినదై ఉన్నది. ఇదేంటండి, మనం చూసే జగత్తు మనకు బాహ్యాన కళ్ళకు చెవులకు అనుభవం అవుతుంది కదా, మనకు అనుభవం అవుతున్న జగత్తు మన ఆత్మస్వరూపమే, మనమే అలా అన్ని రూపాలుగా విస్తరించి ఉన్నాము అనే సూచన చేయట్లేదండి స్వామి. ఎందుకంటే ఆత్మ ఒకటేనండి, ఏకో సత్. ఆత్మ అవతారమూర్తి యొక్క ఆత్మ, ఒక మానవుడి యొక్క ఆత్మ, ఒక దేవత యొక్క ఆత్మ, ఒక కుక్క యొక్క ఆత్మగా మారదండి. ఆత్మ ఎప్పుడు అఖండము, అప్రమేయము, నిత్యము, సత్యము. ఆత్మ ఎప్పుడు ఒకటే. ఆత్మ గురించి చెప్తున్నారు ఆయన. కనుక మనందరి మనలో ప్రతి ఒక్కరి యొక్క ఆత్మస్వరూపము ఆ చూడబడే సర్వముగా విస్తరించబడే ఉన్నది అనే సూచన చేస్తున్నారండి. హౌ టు అండర్స్టాండ్ దిస్? పెద్దలు దీనికి ఒక కొన్ని సూచనలు చెప్పారండి, వారి వారి లెక్చర్స్లోనే వినడం జరిగింది. విద్యాప్రకాశానందగిరి స్వామి ఇత్యాదులో ఏర్పేడు స్వామివారు కూడా. ఇప్పుడు ఒక ఆయన కలగంటున్నాడండి, కళలో 10 మంది కనిపించారండి. ఆ కళలో కనపడిన 10 వ్యక్తులు 10 రకాలుగా ఉన్నారండి. ఒక ఆయన ప్రేమగా ఉన్నాడు, ఒక ఆయన నవరాత్రి సినిమాలోగా నవరసాలు గల వ్యక్తులు అయి ఉన్నారండి. ఇప్పుడు ఆ కళలో కనపడుతున్నటువంటి వేరువేరైన వ్యక్తులు ఎవరై ఉన్నారు? వారందరూ స్వప్నద్రష్టకు భిన్నమా? కాదు కదా. స్వప్నద్రష్టయే తన ఊహచే 10 రూపాలు తన స్వప్నమునందు కల్పన చేసుకున్నారు. సో స్వప్నద్రష్టకు అనుభవం అవుతున్నదంతా స్వప్నద్రష్ట యొక్క స్వస్వరూపమే కానీ దెర్ ఈజ్ నో రోల్ బై ఎ థర్డ్ పార్టీ. బయట వాళ్ళు ఎవరో స్వప్నంలో ఎవరో మనుషులను పెట్టలేదండి. ఏ విధంగా స్వప్నద్రష్టకు స్వప్నానుభవం అంతా స్వప్నద్రష్ట యొక్క స్వస్వరూపమే అయి ఉన్నదో, జాగృద్రష్టకు జాగృతగా అనుభవం అయ్యదంతా జాగృద్రష్ట యొక్క జాగృత్ చైతన్య స్వరూపమే లేక స్వస్వరూపాత్మయే. ఇంత గొప్ప సీక్రెట్ అండి. నాకు కనపడేదంతా నా ఆత్మస్వరూపమే. అనేకులుగా నాకు భార్య, కొడుకు అయిన వాళ్ళు, స్నేహితులు కాని వాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు మెచ్చుకోని వాళ్ళు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, ఇన్ని రూపాలుగా నా ఆత్మయే నాకు అనుభవం అవుతోంది అని సూచిస్తున్నారు చూడండి స్వామి. మయాతతం ఇదం సర్వం నా చేతనే. అందుకనే బుద్ధితో గ్రహించవయ్యా అని చెప్పారు. చాలా కాషియస్గా గ్రహించు, బీ వెరీ వెరీ అటెంటివ్ అని చెప్పారండి. భగవద్గీత అండి, నేను అవతారమూర్తిని, నువ్వు సామాన్యుడివి అని చెప్పడానికి కాదండి ఉద్దేశం. నాయన, నీవు నేను చెప్తున్నది వింటే నా స్థానానికి వస్తావు, నా అనుభూతి పొందుతావు, నాలాగా ఆస్వాదిస్తావు జగత్తుని అని సూచన చేసి గురువు తన దగ్గరికి తీసుకువెళ్తారండి. హీ క్యారీస్ టు హిమ్. అంతేగాని కొంత దాచి కొంచెం పెట్టారు. ఏ గుడ్ టీచర్ విల్ నాట్ హైడ్ సమ్ పార్ట్. వీడికి ఎందుకు సహాయం చెప్పాలి, కొంచెం చెబుదాం, ఓ 30% చెబుదాం, 70% మనం చెప్పద్దు అనుకోరండి. గురువు మంచి గురువు, మంచి గురువు ఉన్నదంతా చెప్పేస్తారు. స్వామి కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నది మన ఆత్మస్వరూపం గురించిన సూచనలే అని మనము జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలండి. నాచేత మయాతతం ఇదం జగత్ సర్వం సర్వం జగత్ తతం విస్తరించబడి అవ్యక్తమూర్తిన. ఇదంతా అవ్యక్తమూర్తిగా నా చేత ప్రదర్శించబడుచున్నది. స్వప్నంలో స్వప్నం చూచేవాడు స్వప్నానికి దృష్ట్యా స్వప్నంలో లేడండి, స్వప్నము తనదై ఉన్నాడు. స్వప్నము తనదై ఉన్నవాడు స్వప్నంలో లేడు కాబట్టి అతను స్వప్నము దృష్ట్యా అవ్యక్తమూర్తి. అలాగే ఈ జగత్ అనే కల్పనంతా ఎవరు ఆస్వాదిస్తున్నారో వారు చూడబడే దానిలో లేరు, వారు అవ్యక్తమూర్తి అయి ఉన్నారు. ఎవరు వ్యక్తీకరిస్తున్నారో వారిని